భగవద్గీత 3వ అధ్యాయం 15వ శ్లోకం కర్మ బ్రహ్మద్వం విద్య బ్రహ్మాక్షర సముద్వం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞ ప్రతిష్ఠితం. అనువాదం. నియత కర్మలు వేదములందు నిర్దేశింపబడగా అట్టి వేదములు దేవదేవుని నుండి ప్రత్యక్షముగా ప్రకటమైనవి. అందుచే సర్వవ్యాపకమైన బ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యము ప్రతిష్ఠితమై ఉండును. చెప్పండి. నియత కర్మలు వేదములందు నిర్దేశింపబడిగా వేదములు ప్రత్యక్షముగా దేవదేవుని నుండి ప్రకటమైనవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము యజ్ఞకర్మలందు నిత్యముగా ప్రతిష్ఠితమై ఉండును. తాత్పర్యం, కేవలం కృష్ణుని ప్రీతి కొరకు కర్మ చేయవలసిన అవసరం ఈ శ్లోకంలో మరింత నొక్కి చెప్పబడింది. యజ్ఞపురుషుడైన విష్ణువు ప్రీతి కోసమే మనం కర్మ చేయవలనంతో కర్మకు సంబంధించిన మార్గదర్శకత్వం బ్రహ్మమునందే పొందవలెను. వేదములలో కర్మను చేయుటకు మార్గదర్శక సూత్రములై ఉన్నాయి. వేద నిర్దేశం లేకుండా చేయబడిన కర్మలను వికర్మ పాపకర్మగా చెప్పవలను. కర్మఫలం నుండి రక్షింపబడుటకు ప్రతి ఒక్కరూ వేదాల నుండి మార్గదర్శకత్వం పొందవలను. సాధారణ జీవితంలో మనిషి దేశం యొక్క చట్టాన్ని అనుసరించి పనిచేయే రీతి ప్రతి ఒక్కరూ భగవంతుడి నిర్దేశంలో కర్మలు చేయవలను. వేదాల్లో అటు నిర్దేశములు ప్రత్యక్షంగా ప్రకటమైనవి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఈ 4 వేదాలు దేవదేవుడి శ్వాస నుండి బహిర్గతమైనవి. భగవంతుడు సర్వశక్తి సమన్వితుడు, శ్వాస ద్వారా ఆయన భాషించగలడు. కృష్ణ భగవాను తన ప్రతి ఇంద్రియం ద్వారా ఇతర ఇంద్రియ కార్యాలను చేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగి ఉన్నాడని బ్రహ్మ సంహిత నిర్ధారించాడు. భగవంతుడు శ్వాస ద్వారా మాట్లాడగలడు, కన్నుల ద్వారా పుట్టించగలడు. అతడు ప్రకృతిని చూచట ద్వారానే సృష్టించనని వేదాల్లో చదువుతాము. బద్ధజీవులను ఆ విధంగా ప్రకృతి గర్భంలో పెట్టి వారు ఏ విధంగా తిరిగి తన ధామానికి చేరగలరో తెలుపుటకు అతడు వేద విజ్ఞానాన్ని వసగను. భౌతిక ప్రకృతి ఎందున్న బద్ధజీవులు భోగాభిలాషను సదా కలిగి ఉందరని, జీవుడు అతి వికృత కోరికలను తృప్తిపరచుకుని నామమాత్ర భోగం ముగిసిన పిమ్మట ఎట్లు భగవద్ధామాన్ని చేరవచ్చునో వేదములు తెలుపుచున్నవి. బద్ధజీవుల ముక్తిని కల్పించటకు ఒక అవకాశం కనుక వారందరూ కృష్ణ చైతన్యవంతుల ఒకటి ద్వారా యజ్ఞ విధానాన్ని అనుసరించవలను. వేద శాసనాలను అనుసరించని వారు కూడా కృష్ణ చైతన్యాన్ని స్వీకరించవచ్చు. అటు కార్యము యజ్ఞాచరణమే కాగలదు. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజనతలాకయ చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదామయ్యం దదాతి స్వాపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ ప్రకారములు వేదములను నిర్దేశించబడగా వేదము దేవదేవ ప్రత్యక్షంగా ప్రకటమైనవి. అందుచే సర్వవ్యాపకమైన పరబ్రహ్మ యజ్ఞకర్మల యందు నిత్యము ప్రతిష్ఠితమై ఉండును. ఇంతకుముందు శ్లోకంలో మనం భోజనానికి వానలు కావాలా, వానలకి యజ్ఞాలు చేయాలా, యజ్ఞాలంటే భగవంతుడు చెప్పినటువంటి ఎవరికి ఎలాంటి స్వభావం కలవాళ్ళకి భగవంతుడు ఎలాంటి కర్మలను నిర్దేశించాడు, అంటే యజ్ఞాలు అనేటువంటివి అదేదో విశేషమైన పనులు కాదు, భగవంతుడు చెప్పినటువంటి పనులు, భగవంతుడి ప్రీత్యర్థం. మనం భగవంతుడు చెప్పిన పనులు మామూలుగా మనం ఇష్టం వచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటాం. సారాయి దుకాణం ఓపెన్ చేయడం, పొగాకు తోటలు వేయడం, రొయ్యలు గుంటలు వేయడం, సినిమా హాళ్ళు తెరవడం, మనం ఆటల మైదానాలకి కోట్లు ఖర్చు పెట్టడం, క్లబ్బులు మనం రన్ చేయడం, ఈ రకంగా అట్లా కాకపోతే మనం ఫ్యాక్టరీలు పెట్టడం, కార్ఖానాలు పెట్టడం, మనం వ్యాపార సంస్థలు, బిజినెస్ హౌసెస్ అని అంటే మనం ఏదైనా పనిచేసేప్పుడు ఏ రకంగా మనం లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది కదా, మనం ఇల్లు కట్టుకోవాలంటే మనం టౌన్ ప్లానింగ్ ఆఫీస్కి వెళ్ళి అప్రూవ్డ్ గవర్నమెంట్కి ఒక ప్లాన్ ఉంటుంది, ఏ ఏరియాలో ఏం చేయాలా. మనం ఊళ్ళో నేను అది మన స్థలమే కావచ్చు, నేను అక్కడ ఫ్యాక్టరీ పెడతా అంటే ఒప్పుకుంటారా అండి, నా పొలం ఏది, నా ప్లాట్ ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టి జనాలు చూస్తే నాకేమో దాని నుంచి వచ్చే ఎగ్జాస్ట్, దాని నుంచి వచ్చే కాలుష్యం, నీ పెట్టుబడి కావచ్చు, నీ స్థలం కావచ్చు, ఆయన కూడా గవర్నమెంట్కి లోబడి మనం కదా చేయాలి. అదే రకంగా భగవంతుడు ఆయన వేదాల్లో నిర్దేశం ఇచ్చాడు, ముఖ్యంగా భగవద్గీత వేదాలు వెతుక్కోవాలా, భగవద్గీతలో చిన్నగా బ్రాహ్మణులు ఏం చేయాలా, క్షత్రియులు ఏం చేయాలా, వైశ్యులు ఏం చేయాలా, శూద్రులు ఏం చేయాలా, ఎవరిని శూద్రులు అనాలా, వాళ్ళకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి, వాళ్ళు చేసేటువంటి పనులు ఏంటి, అంత క్లియర్. కానీ మనం భగవద్గీతలో వేదాలు చెప్పినట్టుగా అంటే భగవద్గీత చెప్పినట్టుగా అనడం సబబు. భగవద్గీతలో చెప్పినట్టుగా మనిషి నేను నా పుట్టుక ఏంది, నా లక్షణాలు ఏంది, దాన్ని బట్టి నేను గీతలో చెప్పినట్టుగా ఏం పని చేయాలా. సో ఇది కాకుండా ఈ రోజుల్లో వందల రకాల ఉద్యోగాలు ఉంటాయి, అంటే దానికి గీతలో కృష్ణుడు మనుషుల్ని పరిమితమైనటువంటి ఇప్పుడు ఇన్ని రకాల ఆఫీసులు, ఇన్ని రకాల ఫ్యాక్టరీలు, కంపెనీలు, ఇవన్నీ కూడా ఇంద్రియ తృప్తి కోసం, మనిషికి ఉండేటువంటి గొంతెమ్మ కోరికలు, నానా రకాల కోరికల కోసం
మనుషులు. మనం చూస్తాం బ్యాడ్మింటన్ అసోసియేషను, క్రికెట్ అసోసియేషను, ఫుట్బాల్ అసోసియేషను, దానికి అదే రకంగా ఈ కెమిస్ట్ అసోసియేషను, ఎలక్ట్రికల్ మర్చెంట్స్ అసోసియేషను, నానా రకాలుగా ఇవన్నీ కూడా. దేనికోసం? దీనివల్ల ప్రయోజనం ఏంది? ఏం లేకుండా. కానీ భగవద్గీతలో కృష్ణుడు ఇట్లంతా తీసుకెళ్లకుండా ముందు మనం దేనికోసం బతకాలో తెలుసుకుంటే మనం వెంటనే ఈ అన్వాంటెడ్ కదా, జీవితంలో మనకి ఒక లక్ష్యం అనేది ఉంటే మనకు వెంటనే తెలిసిపోతుంది ఇది నా లక్ష్యం నుంచి నన్ను దూరం చేస్తుంది, ఇది నా లక్ష్యాన్ని పొందడాన్ని ఇది ఆలస్యం చేస్తుంది, ఇది నా లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయభూతంగా ఉంటుంది, కాబట్టి దీన్ని నేను స్వీకరించాలి. మనం జీవితానికి లక్ష్యమే లేనట్లయితే మనకి కోరికలు మారుతూ ఉంటాయి, వయస్సును బట్టి కోరికలు మారుతూ ఉంటాయి, మన పరిస్థితులను బట్టి, ఫ్యాషన్లను బట్టి మన ఆలోచనలు మారుతూ ఉంటాయి. వ్యక్తి తెగిన గాలిపటంలాగా, తెగిన గాలిపటం అంటుంటాడు. తెగిన గాలిపటం అంటే ఒక సూత్రం అనేది లేకుండా ప్రధానంగా జీవితానికి తెలియాలా ప్లానింగ్, నేను దేనికోసం బతకాల. ఎవరైనా అడిగినట్లయితే మేము జీవితంలో ఎంజాయ్ చేయాలా, ఒక సగటు మనిషిని దేనికోసం బతుకుతున్నామంటే నేను చనిపోయేదాకా నాకుండేటువంటి కోరికలు నేను తీర్చుకోవాలా, ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్ ఉద్దేశం. కాబట్టి అతనికి ఎంజాయ్మెంట్ ఏ రోజు ఎలాంటి ఎంజాయ్మెంట్స్ కావాలో అతను జీవితం మూలపడేదాకా అతను ఏమి ఎత్తుక్కుంటూ ఉంటాడు. కానీ ఆఖరిలో అతనికి ఎంజాయ్మెంట్ దొరికిందా, తర్వాత అతని జీవితం ఈ ఎంజాయ్మెంట్ని వెతుక్కుంటూ పోవడం వల్ల ఎంత ఆఖరిలో, ఈ రోజులో మనం చూస్తూ ఉంటాం ఈ కృష్ణ భక్తి లేనటువంటి వాళ్ళ జీవితాలు మనం గమనించినట్లయితే చూస్తాం వాళ్ళ ఎలా వాళ్ళ జీవితాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భయాలు, వాళ్ళ ఆందోళనలు ఇవి చూసినట్లయితే వాళ్ళు ఎంత అశాంతిలో ఉన్నారు. ఎందుకంటే శరీరాన్ని ఆధారంగా చేసుకుని మనం జీవితాన్ని నిర్మించుకున్నట్లయితే దీన్ని ఏమంటారు, షేకీ ఫౌండేషన్, పునాదులు. ఈ శరీరానికి ఏమవుతుందో ఏ క్షణం తెలీదు, ఈ శరీరాన్ని నమ్ముకొని మనం ఇది చేయాలా అది చేయాలా అనుకుంటే ఈ లోపల ఏదైనా కూడా అయిపోయి మనిషి ఎటువంటి చైతన్యంలో చనిపోతాడు కదా. మనిషి ఎలాంటి, వెనకాల ఒక ఆయన క్లాస్ ఇచ్చినాడు, చనిపోయేవాళ్ళు ఎలాంటి కోరికలను కోరుతారు. ఒక ఆయన చనిపోయేప్పుడు ఆయన్ని హాస్పిటల్లోకి తీసుకెళ్ళారు, చనిపోయేప్పుడు శరీరం ఫెయిల్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం. ఆయన డాక్టర్ని వేడుకుంటున్నాడు, డాక్టర్ ఏదో ఒక రకంగా ఇంకో మూడేళ్ళు బతికెట్టుకు చూడండి. డాక్టర్ ఏం చేస్తాడు? డాక్టర్ ఆయన కోరిక చూసి ఆల్ రైట్ వీడిని మనం దోచుకోవచ్చు, ఎందుకంటే వీడికి జీవించాలి కాబట్టి మనం రకరకాలుగా ఆయనకి ఆశలు చూపించి అడ్జస్ట్ చూస్తాం, అడ్జస్ట్ చూస్తాం, మనం బతికించడానికి ప్రయత్నం చేస్తాం. మొత్తం వాడు చనిపోయే లోపల వాడి నుంచి, కానీ చనిపోయిన తర్వాత రాబట్టుకోవడం కష్టం. వాడు చనిపోయే ముందు వాడి దగ్గర నుంచి రాబట్టుకునే రాడు. అంటే శవాన్ని పెట్టి డబ్బులు ఇవ్వమంటే ఎవరు ఇస్తారు? ఇప్పుడు బతికినప్పుడు ఆ పరీక్ష చేయాలి, ఈ పరీక్ష చేయాలి, ఈ ఆపరేషన్ చేయాలి, చేయాలి చేయాలి. అప్పుడు ఇప్పుడు చనిపోయినా కూడా వాడు చనిపోయాను డిక్లేర్ చేయరు, ఈ ఆపరేషన్ చేసి వస్తాను అని చెప్పి మోసం చేయడానికి. అది వాడు వెంటనే ఆపరేషన్ చేసి ఇంకా మా ప్రయత్నం మేము చేశాము ఒక 40,000 కట్టండి అని చెప్పి వాడు తీసుకెళ్ళింది శవాన్ని లోపలికి. జనాలు ఏంటో ఇట్లా అంత జరుగుతూ ఉంటాయి ఈ రోజుల్లో. ఈ రోజుల్లో అంత పెద్ద వ్యాపారం అది, ఎవరిని వదిలిపెట్టరు. అటు పాయింట్ వచ్చే ఇవన్నీ గందరగోళపు బతుకులు అని కూడా మనం మనుషుల ముఖాల ఫోటోలు తీసినట్టయితే సంసారంలో బతుకుతున్నటువంటి వాళ్ళ ముఖాల ఫోటోలు, ఎవరి ముఖంలో కూడా ప్రశాంతత కానీ అంతా కూడా ఆందోళన జీవితం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ మనశ్శాంతి కలుగుతుంది, ఎక్కడ మనసు పెట్టుకోవడం వల్ల మనకి ఈ సంసార ఆందోళన తొలగిపోతాయి. అంతే మన ఈ శరీరాన్ని నమ్ముకోకపోతే, మనం ఈ శరీరం మీద ఆశలు వదిలిపెట్టుకుంటే, మనం దృష్టి ఆత్మ మీద పెట్టుకుంటే మనం నిశ్చలంగా ఉండం. ఏం జరుగుతున్నా కూడా అవన్నీ తెలుసు, మాకు తెలిసే ముందర శరీరానికి ఏమి జరుగుతాయి ఆల్రెడీగా మనకు తెలుసు కదా. తీరని కోరికలు పెట్టుకోకుండా భక్తులు ఎప్పుడు ప్లాన్ చేస్తున్నా కూడా ముసలితనం రాబోతుంది, కాలు ఎప్పుడు పడిపోతుందో తెలీదు, చేతులు పడిపోతాయో తెలీదు, ఏమైనా కూడా యాక్సిడెంట్ కావచ్చు. కాబట్టి నేను సంసారంలో తలక ఎక్కువ దూర్చకూడదు, నేను కేవలం కొద్దిగా తినడానికి పప్పనందరికీ నేను తలదాచుకోవడానికి చిన్న ఏర్పాటు ఉంటే చాలు. ఇట్లా భక్తులు వాళ్ళు వయస్సులో ఉన్నా కూడా, వాళ్ళు సమర్థత ఉన్నా కూడా, వాళ్ళు ఇవన్నీ కూడా పెట్టుకోరు కదా. భక్తుల్లో ఎంబీఏలు ఉంటారు, ఎండీలు ఉంటారు, ఎంటెక్లు ఉంటారు. కానీ వాళ్ళ జీవితాలు చూసినట్టయితే ఎన్ని సంసార జీవితానికి పెద్ద పెద్ద ప్లాన్లు వేయడం కాకుండా వాళ్ళ జీవితాన్ని దాని అంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్. సింపుల్ లివింగ్ హై థింకింగ్ కానీ దానికి విపరీతంగా ప్రపంచంలో బతికేవాళ్ళు హై లివింగ్ ఎంప్టీ థింకింగ్. ఎంప్టీ థింకింగ్ అంటే తలకాయ లేకుండా హెడ్లెస్. ప్రభుపాద ఆయన ఎప్పుడు వాడేవాడు ఈ శబ్దాన్ని హెడ్లెస్, హెడ్లెస్ సొసైటీ. హెడ్లెస్ సొసైటీ అంటే వాడు చేసేదానికి ఎలాంటి అర్థం లేదు, వాడు ఏమన్నా మాట్లాడే భక్తులు అంటే వీడు దెయ్యం పెట్టిన వాళ్ళకి మాట్లాడుతున్నాడు. భక్తులు క్లియర్, భక్తులు భక్తులు కాని వాళ్ళ మాటలన్నీ వింటే వాళ్ళు బుగ్గ మీద వేలేసుకుని అంటారు. వయసు ఎంత వచ్చి వీడు ఇండియాలో పుట్టి ఇంత మాట్లాడుతున్నాడు, పెద్ద పెద్ద ప్లాన్ నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుందో తెలియదు. అదే మనం భక్తుల దగ్గరికి వెళ్ళినట్లయితే చక్కగా వాళ్ళు ప్రాక్టికల్ సిచ్యువేషన్ దాన్ని వాళ్ళు వాస్తవిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఇతరులకు కూడా వాళ్ళు ఇదే అని చెప్పుకోవచ్చు. అప్పుడు వెనకాల కర్నూలులో వరదలు వచ్చినాయి. అక్కడే వానలు పట్టాలా కానీ వరదలు వస్తాయి. కర్నూలులో వానలు పట్టాలా వరదలు వస్తాయి, జనాలు అంత కంగా ఇదేంది ఇది అవుతుంది. అంటే అక్కడ లాక్లు ఎత్తేసినారంట మహారాష్ట్రలో. వీళ్ళందరూ అక్కడ విపరీతంగా వానలు పడుతుంటే రిజర్వాయర్ నీళ్ళు పోయి పగలబోతుంటే అంటే లాక్స్ అని ఎత్తేసి ఇక్కడంతా కూడా వరదలు ఎత్తు. కింద ఏరియాలో దానికి ఎవరు రెడీగా లేరు. ఇట్లా వరదలు వస్తే నేను ఊహించలేదు, ఎందుకంటే వాళ్ళని కొరటలో గట్టిగా అప్పుడేం వాళ్ళంతా కూడా మనం అంతా కూడా జలమగ్నం కాబోతుంది. మనం అక్కడి నుంచి బిచానా, ఇంగ్లీష్లో అంటారు బిచానా, బిచానా అంటే ముఠా ముల్లి చదువుకోవడం, ముఠా ముల్లి చదువుకుని బయలుదేరడం. అక్కడ మనం ఉండే స్థానం మునిగిపోతుంటే అక్కడ ఉండి మనం చేసేది ఏమంటే బయలుదేరడం. ఆ రకంగా ఈ సంసారంలో మృత్యు అనేది అంతా ముంచబోతుంది. మృత్యు అంటే మన సంసార జీవితానికి అంతా కూడా అదొక ముగింపు. అనొచ్చు నాకు భార్య బిడ్డలు, నాకు వృత్తి, నాకు సమాజ బాధ్యతలు, ఇది అది. కానీ మన జీవితం ముగుస్తుంటే ఎన్ని గురించి వీటన్నిటి గురించి మాట్లాడుతుంటే లాభం అదంతా కూడా అసంబంధితమైనటువంటి ప్రేలాపం అంటారు కదా, ప్రేలాపం వాచ్యాలం అంటే ఇవన్నీ కూడా ఎందుకు అక్కరికి రానటువంటి మాటలు. అటు భక్తులు వాళ్ళు ప్రాక్టికల్గా సంసారంలో మనకి ఈ మాత్రం పనుంది, ఇంతకంటే మనం సంసారంలో ఎక్కువ తలదోసకూడదు. దాన్ని ప్లెయిన్ లివింగ్, ప్లెయిన్ లివింగ్ అంటే బస్ మనకి తినడానికి ఉండడానికి ఏర్పాటు ఉంటే. నన్ను అడిగారు కొంతమంది, ఏంటి సార్ మీరు ఎండీ చేసి ఇట తయారైనారు, బజార్లో తిరుగుతూ హరే రామ హరే కృష్ణ అని చెప్పారు, సమాజానికి ఎంత చేయొచ్చు కదా అంటే నేను వాళ్ళకి ఇదే జవాబు ఇవ్వాల్సి వచ్చింది. నీకు జీతం ఇవ్వకపోతే నువ్వు పని చేస్తావా? వాడేదో అంటూ ఉంటాడు, నువ్వు సమాజానికి సేవ చేస్తున్నావు, ఈ రకమైనటువంటి సేవలు అందిస్తున్నావు. వాళ్ళు అడగచ్చు, నీకు జీతం ఇవ్వకపోతే నువ్వు అక్కడ పని చేస్తావా అంటే ఎన్ని పైకి సాకులు. మనం పరోపకారం చేయి, నువ్వు జీవితాన్ని బాగు చేసుకో అంటే వాడు ఈ రెండు శబ్దాలు వాడుతూ తను చేసే పాడు పని సపోర్ట్ చేసుకోవాలి. నేను చెప్పాం పరోపకారం చేయి, జీవితాన్ని బాగు చేసుకో, సరే మేము బాగా డిసిప్లిన్లో బతుకుతున్నాం, ఖాళీగా కూర్చోము, ఏదో పని దాని ద్వారా యాక్టివ్గా ఉంటాం. వాళ్ళ ఉద్దేశంలో అది తాగుడు అలవాట్లు, వర్కాహాలిక్. వర్కాహాలిక్ అంటే వాడు అతనికి పని వ్యసనం అంతే కదా. డబ్బు పిచ్చి పుట్టిందంటే నిజానికి ఉండేది డబ్బు పిచ్చి. వాడు అనేది మేము బాగా పని చేస్తే కదా కొంతమంది కూడా పని ఇవ్వగలుగుతాం, నాలుగు డబ్బులు సంపాదిస్తే కదా అక్కడక్కడ ఈ పనులు చేయడం. వాడు నలుగురికి సాయం చేసేది లేదు, ఆ డబ్బులు అక్కడ ఇచ్చేది లేదు. కానీ బాలాంటి వాళ్ళు ఎదుర్కొండకు వచ్చింటే మమ్మల్ని తరివేయడానికి, మాకు చెప్పడానికి మేము కూడా ఇట్లా అట్లా అని చెప్పేసి. కాబట్టి నేను మీకు జీతం ఇవ్వకపోతే మీరు పని చేస్తారా అంటే వాడు పని చేయడు. కాబట్టి వాడు చెప్పేవన్నీ కూడా కబుర్లే. పరోపకారం లేదా బాగుపడ్డం, అతను డబ్బులు ఇవ్వకపోతే పరోపకారంగా బాగుపడ్డం, ఎక్కడ డబ్బులు దొరికితే ఆ పని చేయడానికి తయారవుతారు. కానీ వాళ్ళు సమాజంలో చెప్పుకోవాల్సి వస్తుంది అట్లా చేయాలి ఇట్లా చేయాలి. ఇప్పుడు రోటరీ క్లబ్ లయన్స్ క్లబ్లు ఏమి ఉంటాయి, వాళ్ళు పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. దానివల్ల వాళ్ళు వాళ్ళ సర్కిల్ పెంచుకోవడానికి మన వ్యాపారం పెరుగుతుంది. లయన్స్ క్లబ్లో రోటరీ క్లబ్ మెంబర్ అయినట్లయితే మనం ఖర్చు పెట్టేది 4,000-5,000 సర్కిల్ పెరిగితే మనం 4,00,000 4 కోట్ల సమాధిగా వెళ్ళి అంత క్లబ్లు ఎవరు చేస్తానే మన ఎందుకు చేయాలి క్లబ్లు టైం పాటు చేసుకోవాలి. ప్రభుపాద అన్నాడు ఆయన, కృష్ణ భక్తులు కూడా వాళ్ళు పరోపకారం కోసం, వాళ్ళు బాగుపడడం కోసం వాళ్ళు కూడా క్లబ్ మెంబర్స్. ఇస్కాన్ కూడా ఒక క్లబ్ అది. అది ఇక్కడ కృష్ణుడిని లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు అంతా కూడా ఈ క్లబ్లో చేరుతారు. ఇక్కడ ఈ క్లబ్లో చేరి ఏ రకంగా ఇతరులకి మనం భక్తిని అందించడానికి, నా భక్తిని వృద్ధి చేసుకోవడానికి, బహుశా మనం ఒంటరిగా ఉంటే మనం సమాజానికి ఈ రకంగా సేవ, మనం 10 మంది కలిసి మందిరం కట్టాము కాబట్టి భక్తి చేయనటువంటి వాళ్ళకి మందిరంలోకి వచ్చేటువంటి అవకాశాన్ని కలిగించాం. నేను ఒక్కడే ఉంటే ఏం చేయగలను ఇట్లాంటి పని. అంటే మనం ఇది కూడా ఒక సిండికేట్, ఇది కూడా ఒక సముదాయం. అంటే వ్యక్తులు లాభం కోసం వాళ్ళు కూటమిల్లో ఉండడం, సముదాయంలో ఉండడం మంచిదే, కానీ వాళ్ళకి తెలియదు ఏం లాభం కోసం. మనకి భౌతిక లాభం కావాలా, మనకి ఆధ్యాత్మిక లాభం కావాలా? మనకి జ్ఞానం ఉన్నట్లయితే భౌతిక లాభాన్ని మనం ఏం చేసుకోవాలా? మనకు కావాల్సింది కొద్దిగా పప్పు అన్నం మజ్జిగ కడుపు నింపుకోవడానికి అంతవరకు. కాబట్టి మనకి అంత భౌతిక లాభాలు అంత అవసరం లేదు. మనకు కావాల్సింది ఆధ్యాత్మిక లాభం. కాబట్టి ఎక్కడ మనం ఏం పని చేస్తున్నా, ఎవరితో చేతులు కలుపుతున్నా, మనం చూడాలా ఏ ఉద్దేశంతో. మన భౌతిక లాభం కోసం వాళ్ళతో వెళుతూ మనం సర్కిల్ పెంచుకుంటున్నామా, మనం ఆధ్యాత్మిక లాభం కోసం చూసినట్టు తెలుస్తుంది మనకి ఏది మన కృష్ణ చైతన్యాన్ని వృద్ధి చేయడానికి దాన్ని బాగుపడ్డ ఉండాలి, ఏది ఇతరులకి మనం కృష్ణ చైతన్యాన్ని ఇవ్వడం కోసం. కాబట్టి ఇక్కడ ఈరోజు శ్లోకంలో మనిషి కర్మలు చేయాలా, కానీ నాలాంటి వ్యక్తికి భగవద్గీత ఎలాంటి కర్మలు, నాకుండేది MBBS క్వాలిఫికేషన్ అయితే, నేను సివిల్ ఇంజనీర్ అయితే ఏం చేస్తాం, మనం బిల్డింగ్లన్నీ చెడగొడతాం కదా. మనం డాక్టర్ అయ్యి మనం సివిల్ ఇంజనీరింగ్ పనులు చేస్తే ఎవరికి ఎలాంటి యోగ్యత ఉందో ఆ పనులు చేయాలి. అంటే కృష్ణుడు అదే చెప్పేది ఇక్కడ, నువ్వు శూద్రుడు అయినట్లయితే అందుకే అది ఇప్పుడు మనల్ని పాటి మనల్ని పరిపాలించేటువంటి వాళ్ళు మన పాలకులు శూద్రులు కాబట్టి వాళ్ళు సినిమా వాళ్ళకి లైసెన్స్ లేయడం, సారాయి దుకాణాలకి లైసెన్స్ లేయడం, వాళ్ళు ఈ సిగరెట్ ఫ్యాక్టరీలకు లైసెన్స్ లేయడం తిని చేస్తున్నారు. నిజానికి పరిపాలకులు ఇటువంటివి ఆపు చేయాలి కదా. తర్వాత ఇంకోటి కూడా తమాషా చేస్తూ ఉంటారు, వాళ్ళు సిగరెట్ ప్యాకెట్ మీద మనం చూసాం కదా, మన మందిరంలో పడి ఉంటే వర్కర్స్ పెద్ద అక్షరాల్లో ఉంది సిగరెట్ ప్యాకెట్ మీద, సిగరెట్ తాగడం అది హానికరం, ప్రాణాలు పోగొట్టుకుంటారు. మరి అంత లావక్షాలతో రాశారు, గవర్నమెంట్ వాళ్ళు దాన్ని కంపల్సరీ చేశారు సిగరెట్ ప్యాకెట్ మీద అట్లా రాయడం. వాళ్ళతో నిజానికి అదే పాయింట్ అయినప్పుడు వాళ్ళు ఆ సిగరెట్ ఫ్యాక్టరీని మూసేయచ్చు కదా, లేదు లేదు దానివల్ల మాకు ఆదాయం వస్తుంది అంటే బస్ దాని అంటారు, కళ్ళు తొడవడం అంటారు. నిజానికి వాళ్ళు ఎవరైనా చనిపోయే వాడిని ఏడుస్తున్నాం అనుకోండి, వాడు కళ్ళు తెరిస్తే వాడికి ఏమన్నా చనిపోయిన వాడు అని తిరిగి వస్తాడేమి, వాడికి వచ్చిన వాడు కళ్ళు నీళ్ళు వస్తున్నప్పుడు తీరుస్తాం, లేదా వాడికి ఏదో లాస్ వచ్చి వాడు ఏడుస్తూ అంటే మనం, లేదా నేను నీకు సహాయం చేస్తా అనడం కాకుండా దగ్గరకు వచ్చి కళ్ళ నీళ్ళు తుడుస్తుంటే వాడి ఇది పాయింట్. దాన్ని కళ్ళ నీళ్ళు తొడవడం అంటే వేస్ట్, ఆ కళ్ళ నీళ్ళు తొడవపోయినట్ట కింద పడతాయి, తొడవక్కర్లేదు, లేదా ఇంకిపోతాయి, ఎంతసేపు ఆడగలము, ఇంకిపోతాయి లేదా అవి కింద పడతాయి. కానీ వాడేదో కొంత సహాయం చేస్తున్న కూర్చుని బొట్టు కారుతుండే వాడి ఇంటి తుడుస్తూ ఉంటాడు, యూస్లెస్. అటు ఈ రకంగా వీళ్ళు చెప్పాను కూడా కళ్ళు తుడిచేటువంటి మాటలు దానివల్ల మనకి వాస్తవిక లాభం అనేది ఉండదు. గవర్నమెంట్ నిజంగా మేలు చేయాలంటే వాళ్ళు వాళ్లే తాగుబోతులు, తర్వాత వాళ్ళకి అవగాహన లేదు దేశాన్ని ఏ పద్ధతిలో నడపాలా. అటు కృష్ణుడు చెబుతున్నాడు, భగవంతుడి నిర్దేశాలు ఉన్నాయి, ఏ రకంగా చట్టం అనేది ఉంటుందో అట్లా నిజంగా మనం భగవంతుడి చట్టం అనేది ఉంది భగవద్గీత. మనం భగవద్గీత ఆధారంగా మనం ప్రతి పని చేయాల. అటు ఏమంటున్నారు, మనిషి నేను డాక్టర్ అవుతా నేను ఇంజనీర్ అవుతా ఇట్లా కాదు, భగవంతుడు ఇంతకుముందు సూదులు పెట్టి బ్రాహ్మణులు పెట్టి క్షత్రియులు పెట్టి ఆయన ఉద్దేశం అట్లాగే బతకండి కాదు, అక్కడి నుంచి మనం భగవంతుడిని గుర్తించి భగవంతుడి భక్తులయ్యి మనం ఈ దుఃఖాలయం నుంచి బయటపడడం కోసం భగవంతుడు ఇచ్చినటువంటి కూడా. అందుకే మనం ఏదైనా పని వేదాల్లో చెప్పినట్టు చేస్తున్నాం అంటే మనం భగవంతుని గుర్తించినట్టు లెక్క. ఏదైనా పని వేదాల్లో చెప్పినట్టు చేస్తున్నామంటే భగవంతుడు మనకి సహాయపడవలసి ఉంటుంది, అంతే కదా. మనం భగవంతుడు చెప్పినట్టు చేస్తుంటే భగవంతుడు మనకి సహాయం చేయాల. భగవంతుడు అంటున్నాడు, నా భజన చెయ్యి, నువ్వు నా ప్రసాదాలు తిను, నువ్వు ఈ శాస్త్ర జ్ఞానాన్ని పొందు అని భగవంతుడు చెబుతున్నాడు. ఆయన చేస్తుంటే భగవంతుడు మనకి తెలివితేటలు చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంటుంది, అవకాశాలు ఇవ్వాల్సిన బాధ్యత భగవంతుడికి ఉంటుంది, మనల్ని బయట పెట్టాల్సిన బాధ్యత. కృష్ణుడు చెప్పినట్టు చేసినట్టయితే కృష్ణుడు మనల్ని బయట పెట్టాల్సి ఉంటుంది. కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ, నా శరణం పొందినట్లయితే నేను నిన్ను పాపాల నుంచి బయటపెట్టి నిన్ను ముక్తుడిని చేస్తాను. కాబట్టి మనం కృష్ణుని శరణ పొందినట్లయితే చూడవచ్చు, మనం కృష్ణుని శరణ పొంది కృష్ణుని శరణ పొందాలంటే కలికాలంలో, కలికాలంలో భగవంతుడి శరణం అంటే కలికాలంలో మనం భగవన్ నామాన్ని జపం చేయాలి. భగవంతుని శరణ పొందడం అంటే కలికాలంలో నామాన్ని జపం చేసేవాడు భగవంతుడి శరణ. కలవత హరికీర్తన, కలియుగంలో భగవంతుడు హరికీర్తన చేయమన్నాడు. అదే భగవంతుడి శరణ పొందాయంటే ఆల్ రైట్ అంటే ఆయన చెప్పినట్టు చేయాలా, మనం హరికీర్తన చేయాలా. కాబట్టి మనం హరికీర్తన చేసినట్లయితే భగవంతుడు ఆయన తన మాటను నిలబెట్టుకోవాలా, మనకి ఇక్కడ తినడానికి ఆయన ఏర్పాటు చేయాలా, అది మనకు ఉండేటువంటి పాపపు అలవాట్లు పోయేట్టుగా ఆయన మనకి సహాయం చేయాలా, తర్వాత చనిపోయేప్పుడు మనం ఇక్కడి నుంచి బయటపడి ముక్తి మళ్ళీ జన్మ లేకుండా. కాబట్టి ఎవరైనా కూడా నిత్యం భగవన్ నామాన్ని కీర్తన చేస్తున్న వాళ్ళు చూసుకోవచ్చు, నిత్యం భగవన్ నామం జనాలు బయట ప్రపంచంలో ఎంత కష్టపడి వాళ్ళు అన్నం తింటున్నారు, మరి భక్తులకి ఎలాంటి కష్టం లేకుండా భగవంతుడు చక్కగా ఏర్పాట్లు, ఎట్లా ఏర్పాట్లు అవుతాడో మనకు కూడా తెలియకుండా అట్లా ఇట్లా ఒకళ్ళెవరు బాధ్యత తీసుకుని మందిరం నడపటం లేదు కదా. మందిరం అది ఎట్లా నడుస్తుంది ఎవరికి తెలియదు, మందిరంలో ఎవరు వస్తుంటారు, ఎవరు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తూ ఉంటారు, వీళ్ళు వెళ్ళిపోతారు, వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి డబ్బులు ఇస్తారు, ఒకరిని పట్టుకుని అయ్యా మందిరం నువ్వు నడపాలా, ఒకరిని పట్టుకుని నువ్వు ఈ మందిరంలో పని అన్ని చేయాలా. కానీ ఎవరైతే దేవుడు నమ్మకాన్ని బతుకుతున్నారో భగవంతుడు ఏదో రకంగా వాళ్ళకి మనుషులకు సహాయం పంపిస్తూ ఉంటారు, ఏదో రకంగా డబ్బులు పంపిస్తూ ఉంటారు, మందిరం నడుస్తూ ఉంటుంది. కాబట్టి భగవంతుడు ఆయన తన బాధ్యతని, ఆయన తన వాయిదాని, తన మాటని భగవంతుడు పూర్తి చేసుకుంటున్నాడు. అందుకే కృష్ణ మందిరాలు ఎప్పుడు కూడా ఎక్కడైతే భజనలు జరుగుతూ ఉంటాయో ఎక్కడక్కడ తినడానికి చోటు అనేటువంటిది రాదు, ఎవరైనా చూసుకోవచ్చు. అది ఎట్లా నడుస్తుంది మరి తెలియదు కానీ నడుస్తూనే ఉంటుంది. దాన్ని అంటారు భగవంతుడు తన శక్తిని చూపిస్తాడు. ఇక్కడ బడ్జెట్ లేయడంలో ప్రయోజనం ఏం లేదు, ఇక్కడ ప్లాన్ లేయడంలో ప్రయోజనం లేదు, బస్ భగవంతుడు ఎట కావాలంటే అట్లా నడుస్తూ ఉంటాడు. ఆయన బతుకున్నాడు, నేను ప్లాన్ వేసుకున్నాను వచ్చే సంవత్సరానికి ఇంకో అంతస్తు నా చెప్పినాడు. అంతస్తు చేసిన తర్వాత చెప్పద్దు సేవడు ఒక అంతస్తు వేయడానికి ఒక మన ప్లాన్ భగవంతుడి ప్లాన్ అవి వచ్చినప్పుడు మనం చెప్పచ్చు. కాబట్టి భక్తులు వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడు ప్లాన్ ఏంటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. భక్తుడు అంటే అంతే కదా, తన ప్లాన్లు వేసుకున్నాడు భక్తుడు ఎట్లా అవుతాడు. భగవంతుడు ప్లాన్ అర్థం చేసుకుని దానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకునేటువంటి వాడు భక్తుడు. తన ప్లాన్ వేసుకుని దేవుడు ఇది కావాలి దేవుడు అది కావాలి మనం దేవుడిని సతాయించి మనం అసంతృష్టిని పొంది కట్టిగా మనం చూస్తున్న పాయింట్ మనం ఏం చేయాలి. భగవంతుడి బ్లూ ప్రింట్ ఉంది. భగవంతు చేతుడు మనలాంటి వ్యక్తులు ఎవరు ఏ పనికి ఉపయోగపడతారు ఆ పనులు మనం చేస్తున్నట్లయితే మనకి కృష్ణ చైతన్యం కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది. భగవంతుడు చెప్పిన పని చేస్తున్నట్టయితే భగవంతుని ఎప్పుడు మర్చిపోవట్లేదు కదా. కాబట్టి ఇక్కడ ఆయన చెబుతున్నది భగవంతుని పొందడానికి మనం వేరుగా ప్రయత్నం చేయట్లేదు. భగవంతుడు చెప్పినటువంటి పనులు మనం చేస్తామంటే దానిలో మన వికాసం కూడా ఉంది, దానిలో మన ఆనందం కూడా ఉంది, దానిలో మన మోక్షం కూడా ఉంది. కేవలం భగవంతుడు చెప్పినటువంటి అటు ప్రతి మనిషి కూడా తెలుసుకోవాలా నేను భగవంతుడికి ఏం పని చేయాలా, నేను భగవంతుడి ప్రసన్నత కోసం నేనేం పని చేయాలా. కాబట్టి గురువు యొక్క బాధ్యత ఎవరిని కూడా పనికిరాని వాడు అంటూ గురువు. గురువు ప్రతి మనిషికి భగవంతుడు ప్రతి మనిషి భగవంతుడికి ఏదో ఒక సేవ అందుతుంది. మనం బయట ఫ్యాక్టరీకి వెళ్ళి నాకు పని కావాలంటే వాడు చూసేది ఏంది, వీటి పనిలో పెట్టుకుంటే నాకు వీడి వల్ల ఎంత ఆదాయం కలుగుతుంది, అప్పుడు నేను వీడికి ఎంత ఇవ్వగలుగుతాను. ఎక్కడికైనా మీరు పనులకు పని కావాలని అడిగితే వాడు ఏమంటాడు, వీడికి నేను 1500 ఇచ్చినట్టయితే వీడి నుంచి నేను 15 పని ఎట్లా రాబట్టుకోవాలి. కానీ మనం మందిరంలోకి పోయినట్లయితే మందిరంలో ఉండే మేనేజర్స్ వాడు చూసేది ఈ వ్యక్తి భగవంతుడికి ఏం చేయగలుగుతాడు, అతను భగవంతుడికి ఆ పనులు చేస్తుంటే ఇతను యాంగ్జైటీ ఆందోళన లేకుండా అతనికి ఉండడానికి తినడానికి ఏర్పాటు చేయాలి. మందిరంలో ఉండడానికి వస్తే వాళ్ళకి చింత లేకుండా కావాల్సినంత తిను, చక్కగా ఉండు, నీ జీవితాన్ని గడు, తర్వాత నీ సమయాన్ని ఈ రకంగా భగవంతుడికి ఏదైనా రకరకాల సేవలు ఎవరినైనా తీసుకురండి వాటి మందిరానికి ఏం పని చేయగలరు, ఏదో పని చేసుకోవచ్చు, ఏదో పని చేయొచ్చు. ఎందుకంటే భగవంతుడికి కానీ ఫ్యాక్టరీలో ఓనరు ప్రతి మనిషిని పనిలోకి తీసుకురండి అని కృష్ణ భక్తులు ప్రతి మనిషిని కూడా కూర్చోబెట్టి వాడు ఎందుకు పనికిరాడు కూర్చోబెట్టి నువ్వు హరే కృష్ణ అనుకుంటా ఉంటే కీర్తనలో కూర్చో, కీర్తనలో కూర్చో ఏం చేయక్కర్లేదు, కీర్తనలో మనుషులు కావాలి కదా, హరే కృష్ణ అనేవాడు కావాలి. కూర్చొని రాజశేఖ చంద్ర ఊరని తిరుగుతాను ఇద్దరు కూర్చొని హరే కృష్ణ హరే కృష్ణ మందిరం నడుచుకు వచ్చిన వాడు కూడా హరే కృష్ణ అనడానికి వాతావరణం ఏర్పాటు చేస్తాం. కాబట్టి అప్పుడు హరే కృష్ణ అన్నాం దానికి ఎవడైనా కూడా పనికి వస్తాడు. కాబట్టి ఈ రకంగా ప్రతి మనిషిని కూడా మనం భగవంతుడి సేవల్లో ఉంచవచ్చు. వాళ్ళ వాళ్ళ యోగ్యతను బట్టి వాళ్ళు భగవంతుడి ప్రసన్నత కోసం ఏం పని చేయాలి. అటువంటి వాళ్ళు వాళ్ళ కర్మల ద్వారానే వాళ్ళు భగవంతుడికి దగ్గర అవ్వగలుగుతారు. వేరుగా మనం ఎక్కడికో అడవులు ఇవ్వడం, మనం ఎక్కడో మఠాలు ఇవ్వడం చేయట్లేదు. నిర్దేశం పొంది గురువు దగ్గర నుంచి నేను ఏం పని చేయడం వల్ల నేను ఆధ్యాత్మికంగా కూడా నా పనులు చేసుకుంటూ కూడా నేను ఆధ్యాత్మికంగా ఎదగడం ఎలా వీలవుతుంది అని. హరే కృష్ణ 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 హరే హరే.
హరే రామ.